ఓం శాంతి. విసిడి నంబర్ 535, ఆధ్యాత్మిక సత్య గీత పాఠశాల, హిసామడా, రాజస్థాన్.
పవర్ఫుల్ ఆత్మా సుఖ భీ భోగనే కి శక్తి జ్యాదా హోతీ హై, సుఖ భోగనే కి భీ పవర్ జ్యాదా హోతీ.
మరి ఎంత శక్తిశాలి ఆత్మ అయి ఉంటుందో అంతగా దానిలో సుఖం అనుభవించే శక్తి ఎక్కువగా ఉంటుంది, మరియు దుఃఖం అనుభవించే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తి ఏ విధంగా లభిస్తుంది? ఏ విధంగానైతే బ్యాటరీలు ఉంటాయి?
బడీ బ్యాటరీ, కొయి చోటీ బ్యాటరీ, లంబే సమయ తక్ చల్తీ హై, కొయి కమ్ సమయ తక్ చల్తీ హై.
కొన్ని పెద్ద బ్యాటరీలు, కొన్ని చిన్న బ్యాటరీలు, కొన్ని చాలా ఎక్కువ సమయం వరకు నడుస్తాయి, కొన్ని తక్కువ సమయం వరకు నడుస్తాయి. ఆ బ్యాటరీలు అయితే చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడైతే గడియారానికి చిన్న చిన్న బ్యాటరీలు కూడా వస్తున్నాయి. చిన్న చిన్న గడియారాలు, వాటిలో అతి చిన్న చిన్న బ్యాటరీలు అన్నవి వేయడం జరుగుతోంది. అదే విధంగా ఇవి ఆత్మారూపీ గడియారాలు. ఐదు వేల సంవత్సరాలు పాత్రాధన ఇస్తాయి. సృష్టి చక్రంలో సతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ నాలుగు యుగాల చక్రం ఇది. ఈ గడియారంలో మన ఆత్మలమైన మనం టైం టు టైం వస్తూ ఉంటాం, సమయ ప్రతి సమయం వస్తూ ఉంటాం. కొన్ని ఆత్మలు ఎక్కువ పాత్ర అభినయిస్తాయి, కొన్ని ఆత్మలు తక్కువ పాత్రను అభినయిస్తాయి, కొన్ని పూర్తిగా 84 జన్మల చక్రం యొక్క పాత్రని అభినయిస్తాయి, మరికొన్ని తక్కువ జన్మలు తీసుకుంటాయి. ఏవైతే తక్కువ జన్మలు తీసుకునే ఆత్మలున్నాయో అవి బలహీనమైన ఆత్మలు. ఏవైతే ఎక్కువ జన్మలు తీసుకునే ఆత్మలున్నాయో, పూర్తి 84 జన్మల చక్రం జన్మలు తీసుకునే ఆత్మలున్నాయో, అవి శక్తిశాలి ఆత్మలు. కానీ ఈ శక్తి ఏ విధంగా లభిస్తుంది?
జనరేటర్ జనరేటర్ సే బ్యాటరీ చార్జ్ కీ జాతీ హై.
ఏ విధంగా అయితే జనరేటర్ ఉంటుంది, జనరేటర్ ద్వారా బ్యాటరీలు చార్జ్ చేయడం జరుగుతుంది. లేక పెద్ద బ్యాటరీ ద్వారా చిన్న బ్యాటరీలు చార్జ్ చేయడం జరుగుతుంది.
దూర్ देर से आने वाला बाप हम बिंदु बिंदु आत्माओं का बाप शिवन है।
अदे विधंगा दूर देश नुंडी वच्चेटुवंटि तंड्री मन बिंदु बिंदु आत्मल यॊक्क तंड्री शिवुडु एवरैते उन्नारो।
हमारी बैटरी आकर के चार्ज करता है।
अतनु मन बैटरी लनु वच्ची चार्ज चेस्तार।
सत्यु आदि से जन्म लेते लेते सुख भोगते भोगते हमारी आत्मा की बैटरी डिस्चार्ज हो जाती है।
सत्यु आदि नुंडी जन्म तीसुकुंटू तीसुकुंटू सुख अनुभविस्तू अनुभविस्तू मन आत्मा रूपी बैटरी डिस्चार्ज अवुतू वस्तुंदी।
सत्यु त्रेता में रामकृष्ण की दुनिया में हम आत्माएं ही देवताएं थे।
సత్యయుగం త్రేతాయుగంలో రామకృష్ణుల ప్రపంచంలో ఆత్మలమైన మనమే దేవతలుగా ఉండేవారు। దేవతల యొక్క ముఖాలు వికసించి ఉండేవి। నేత్రాలు పెద్దవిగా విశాలంగా ఉండేవి। ఆ నేత్రాల్లో ప్రసన్నత ఉండేది। ఆత్మీకత అనేది వెదజల్లబడేది। ఎవరు అనారోగ్యవంతులుగా కూడా అయ్యేవారు కాదు। అంతలా ఆత్మలో శక్తి అనేది ఉండేది। ఏ విధంగా అయితే పొలాల్లో నాటేటువంటి విత్తనాలు ఉంటాయి కదా, ఏదైనా బీజంలో పురుగులున్నట్లయితే ఆ విత్తనం మొక్కలో కూడా పురుగులన్నీ వస్తాయి। అదే విధంగా ఆత్మలో ఎప్పుడైతే లోపం వస్తుందో
జన్మ శరీర
మరి అటువంటప్పుడు శరీరం తీసుకున్న తర్వాత శరీరం యొక్క ఆయుష్ కూడా తక్కువైపోతుంది। మరి ఆత్మ ఎప్పుడైతే శక్తిశాలి అవుతుందో జనరేటర్ తో సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో పూర్తిగా చార్జ్ అయిపోతుందో అప్పుడు చాలా ఎక్కువ ఆయుష్ని అనుభవిస్తుంది। మరి ఆత్మలమైన మనకి శక్తిని ఇచ్చేటువంటి జనరేటర్ ఎవరు? బిందు బిందు ఆత్మలైన మన అందరికి తండ్రి శివుడు। ఆ జ్యోతిబిందు శివుని యొక్క పెద్ద ఆకారం పూజ చేసేందుకని లింగాకారంగా అంత పెద్దదిగా తయారు చేయడం జరిగింది। లేనట్లయితే బిందుకి పూజ ఎలా చేయగలం?
బిందు
బిందు అయితే ఒకళ్ళ ఒక చెంబు నీళ్లు వేయగానే ఒలికి తోలికిపోతారు. అయితే అందువల్లనే పెద్ద రూపాన్ని తయారు చేశారు. భక్తి మార్గం వాళ్ళు భక్తి మార్గం వాళ్ళు ఏదైతే ఆ రూపాన్ని పెద్ద రూపాన్ని తయారు చేశారో అది పూజ చేసేందుకు విధానంగా తయారు చేశారు. వారికైతే ఈ విషయం తెలియదు అతని యొక్క అసలైన రూపం ఏమిటి అని. ఏ విధంగా అయితే చీమ యొక్క తండ్రి చీమలాగే చిన్నగా ఉంటారు. పాము యొక్క తండ్రి పాములాగే పొడవుగా ఉంటారు. ఏనుగు యొక్క తండ్రి ఏనుగు వలనే ఎత్తుగా బొద్దుగా లావుగా ఉంటారు. అదే విధంగా బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి కూడా జ్యోతిర్బిందు. బిందువైన ఆత్మ ఈ నేత్రాల ద్వారా కనిపించదు. అంత సూక్ష్మమైనది. ఏ విధంగా అంటే ఎవరికైనా మలేరియా జ్వరం వచ్చిందంటే అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, ఒక రక్తపు బొట్టును తీసుకుని సీసా మీద అద్దం మీద రాస్తారు. మరి యంత్రం ద్వారా చూస్తారు ఆ రక్తంలో ఎటువంటి కీటాణువులు ఉన్నాయి అని. మనకైతే ఈ నేత్రాల ద్వారా అవి కనిపించవు. కానీ డాక్టర్ ఆ యంత్రం ద్వారా ఆ కీటాణువులని చూడగలుగుతారు. ఇవి మలేరియాకి చెందిన కీటాణువులని. మరి అవి పెద్దవి పెద్దవిగా కనిపిస్తాయి చూడడానికి. అదే విధంగా మన ఆత్మ ఈ నేత్రాల ద్వారా కనిపించదు. కానీ ప్రతి ఒక్కరి నేత్రాల యొక్క వెలుతురును బట్టి ప్రకాశాన్ని బట్టి కనిపిస్తుంది. తెలుస్తుంది వీరిలో ఆత్మ అన్నది ఉంది అని. ఎప్పుడైతే మనిషి శరీరాన్ని వదిలిపెడతారో నేత్రాలు ఏమైపోతాయి, బటన్లా అయిపోతాయి. ఆ నేత్రాల్లో ప్రకాశం కనిపిస్తుందా ఏంటి? ఆ ప్రకాశం కనిపిస్తుందా ఏమిటి? అయితే ఏ ప్రకాశం అయితే వెళ్ళిపోయిందో అదే ఆత్మ అంటే. చెమక్ అంటే ప్రకాశం. అది ఎంత సూక్ష్మమైనది అంటే ఈ నేత్రాలతో దాన్ని చూడలేం. అభ్యాసం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే అభ్యాసం చాలా పక్కా అయిపోతుందో అప్పుడు కొంతమందికి సాక్షాత్కారాలు అవుతాయి మరియు బుద్ధి యోగం యొక్క తీక్షణత ఆధారంగా జ్యోతిబిందు ఆత్మ యొక్క సూక్ష్మత ఏదైతే ఉందో అది చూడడానికి కూడా కనిపిస్తుంది. కానీ మూడో నేత్రం ద్వారా. మూడో నేత్రం దేవతలకు ఇవ్వడం జరుగుతుంది. మహాదేవునికి మూడో నేత్రం ఇవ్వడం జరుగుతుంది. కొంత కొంతమంది దేవీలకు కూడా మూడో నేత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మూడో నేత్రం అనేది ఏదో ఉండదు. ఈ బుద్ధి యొక్క నేత్రం తెరవబడుతుంది. బుద్ధి అంటేనే ఆత్మ. ఆత్మ అంటే ఏదో వస్తువు కాదు, మనసు బుద్ధి ఇదే ఆత్మ అంటే. మనిషి శరీరం వదిలిపెట్టినప్పుడు చేతులు కాళ్ళు కళ్ళు చెవులు ముక్కు అన్నీ ఉంటాయి కదా. మరి ఏ వస్తువు వెళ్ళిపోయింది? మనసు బుద్ధి అనేటువంటి శక్తి వెళ్ళిపోయింది. మనసు బుద్ధిని ఆత్మ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ జ్యోతిబిందు ఆత్మ దేనిలో అయితే మనసు బుద్ధి యొక్క శక్తి నిండి ఉన్నదో, ఈ శక్తి ఎవరి నుండి లభిస్తుంది? అనేక జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు మన నేత్రాలు లోపలికి చొచ్చుకుని పోయాయి. ముఖాలు వడిలిపోయాయి. నల్లగా అవడం మొదలైంది. ముఖంలో తేజస్సు సమాప్తైపోయింది. దేవతల యొక్క చిత్రాలు, దేవతల యొక్క ముఖాలు ఎంత హర్షితంగా చూపించడం జరుగుతుంది. ఎంత సుందరమైన శరీరాలు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మరి మనకేమైపోయింది?
అనేక జన్మలు
అనేక జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆత్మ శరీరం యొక్క సుఖాన్ని అనుభవిస్తూ ఆత్మ బలహీనమైపోయింది. మరి ఇలా బలహీనమైనటువంటి ఆత్మని శక్తిశాలిగా ఏ విధంగా తయారు చేయాలి? అందుకోసం దూరదేశంలో శాంతిధామంలో ఉండేటువంటి పరమాత్మ శివుడు ఈ సృష్టి మీదకి వస్తారు. ఆ జ్యోతిర్బిందు ఆత్మల యొక్క తండ్రైన శివుడు ఈ సృష్టి మీదకు వచ్చి ఎవరైతే పాత్రధారులైన మనం ఉన్నామో ఆత్మలం ఆ పాత్రధారులందరిలోకి అందరికంటే పురాతనమైనటువంటి పాత్రధారు ఉన్నారో ఇంతమంది ఆత్మారూపీ పాత్రధారులు ఉన్నప్పుడు వీరందరిలోకి అతి పురాతనమైనటువంటి పాత్రధారి కూడా ఎవరో ఉంటారు కదా. హీరో పాత్రధారి అతనిలో ప్రవేశిస్తారు. ఎందుకు ప్రవేశిస్తారు? ఎందుకంటే ఆత్మలమైన మనకి మన మన శరీరాలున్నాయి. సుప్రీం సోల్ అయినటువంటి తండ్రికి తన శరీరం అన్నది లేదు. ఇదే తేడా ఆత్మలో మరియు పరంపిత పరమాత్మలో. మనం శరీరం ద్వారా జన్మ తీసుకుని సుఖము దుఃఖాన్ని అనుభవిస్తాం. మరి బిందు బిందు ఆత్మలమైన మన తండ్రి అయిన శివుడు ప్రవేశమైతే ప్రవేశిస్తారు. కానీ శరీరం ద్వారా సుఖాన్ని కాని దుఃఖాన్ని కాని అనుభవించరు. అయితే ఆత్మలమైన మనం అయ్యాము భోక్తలం, భోగించేవారం. సుఖం భోగించేవాళ్ళం మరియు దుఃఖం భోగించేవాళ్ళం. మరి అతనయ్యారు అభోక్త. ఏమిటి, ఆయన సుఖాన్ని అనుభవించరు దుఃఖాన్ని అనుభవించరు.
అనుభూతిగా.
సుఖము దుఃఖము ఎవరు అనుభవిస్తారు? ఎవరు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తారో అదే విధంగా సుఖాన్ని మరియు దుఃఖాన్ని అనుభవిస్తారు. మంచి కర్మలు చేసినట్లయితే మంచిగా అనుభవం చేస్తారు. దుష్ట కర్మలు చేసినట్లయితే దుఃఖం అనుభవిస్తారు. మరి మన ఆత్మల తండ్రి అయిన శివుడు సుఖము అనుభవించరు, దుఃఖము అనుభవించరు, అంటే ఆయన కర్మ చెయ్యరు. ఏమిటి కర్మ చెయ్యరా? అరే కర్మ చేయలేనట్లయితే దృష్టి ద్వారా సృష్టిని ఎలాగ పరివర్తన చేస్తారు? భగవంతుడి యొక్క కృపా దృష్టి మా మీద పడాలి అని అంటారు కదా. మహాత్ముని యొక్క మహాత్ముల వారి కృపా దృష్టి మా మీద పడాలి అని అంటారు కదా. అయితే మరి భగవంతుడు వచ్చి దృష్టి ద్వారా సృష్టిని ఏ విధంగా పరివర్తన చేస్తారు? జ్ఞానం ఏ విధంగా వినిపిస్తారు? మన ఆత్మల యొక్క అనేక జన్మల యొక్క జ్ఞానాన్ని ఆయన ఏ విధంగా వచ్చి చెప్తారు? మన ఆత్మలమైతే మర్చిపోయాము. కొత్త కొత్త జన్మలు తీసుకుంటూ శరీరాలు ధారణ చేస్తూ చేస్తూ పూర్వజన్మల యొక్క విషయాల్ని మనం మర్చిపోయాం. మరి అతను మనకి ఎలా జ్ఞాపకం తెప్పిస్తారు? ముఖం ద్వారా అంటే నోటి ద్వారా జ్ఞానం అయితే వినిపించాల్సి పడుతుంది కదా. ముఖం ద్వారా జ్ఞానం వినిపించారు అంటే నోటితో కర్మ చేసినట్టు అయింది కదా. నేత్రాల ద్వారా చూశారు అంటే దృష్టి ద్వారా చూసేటువంటి కర్మ చేసినట్లయింది కదా. అయితే ఏదో ఒకటి చేస్తారు కదా. చేస్తారా లేదా? చేస్తారు. మరి చేసినప్పుడు భోగించరు ఎందుకు? మరి ఆయన చేసినప్పుడు మనం చేసినట్లయితే మనం భోగిస్తున్నాం. మన మనం మంచి చేసినట్లయితే మంచి భోగిస్తున్నాం, చెడు చేసినట్లయితే చెడు భోగిస్తున్నాం. మరి ఆయన చేసినప్పుడు ఆయన ఎందుకు భోగించరు? ఆయన భోగిగా ఎందుకు కావటం లేదు? అతను అభోక్తగా ఎలా ఉంటున్నారు? మనం భోగీలు ఎందుకయ్యాం? ఆయన అభోక్త ఎందుకయ్యారు? మనం భోగీలు ఎందుకయ్యాం? ఎందుకంటే అతను ఏ కర్మ చేసినా, ఏ ఇంద్రియాల ద్వారా కర్మ చేసినా ఆయన మోహమమకారాలతో చేయరు. ఏమిటి మోహమమతలు అన్నవి ఏర్పడతాయి కదా, మోహమమత అంటే అటాచ్మెంట్, అటువంటి కర్మ ఆయన చెయ్యరు. మనం ఎలాంటి కర్మలు చేస్తాం? మనం ఎవరినైనా చూసినట్లయితే వాళ్ళు జ్ఞాపకం రావడం మొదలవుతారు మనకి. ఎవరితో కూర్చుంటామో మాట్లాడతామో వాళ్ళు జ్ఞాపకం రావడం మొదలెడతారు. అయితే మరి మనకి మోహమమతలు అన్నవి ఏర్పడతాయి. కానీ అతనికి మోహమమతలు అన్నవి ఏర్పడవు. మరి ఎప్పుడైతే ఆయనకి మోహమమకారమే లేదో ఆయన మరి మంచి చెడు అనేటువంటి కర్మలు కూడా భోగించరు. అయితే ఆయన ఎప్పుడైతే సృష్టి మీదకి వస్తారో మనకి ఇదే నేర్పిస్తారు. ఏమిటి? ఏమిటి నేర్పిస్తారు? కర్మలు భలే చేయండి. సన్యాసుల వలె కర్మధారని వదిలిపెట్టకూడదు. కర్మ సన్యాసులుగా కాకూడదు. మరి ఏం చేయాలి? నా స్మృతిలో ఉంటూ కర్మ చేసినట్లయితే అప్పుడు మీకు కూడా కర్మ యొక్క లేపక్షేపం అన్నది అంటదు. మీకు కూడా కర్మ యొక్క మోహం అన్నది, అటాచ్మెంట్ అన్నది తగలదు. ఏమిటి? ఏ విధంగా అయితే నేను కర్మ చేస్తాను నాకెవ్వరి యొక్క మోహమమకారం అనేది అంటదు, నాకు ఎవరి జ్ఞాపకం రాదు. అదే విధంగా మీకు కూడా కర్మ యొక్క లేపక్షేపం అనేది అంటదు. అందువల్లనే ఆయన వచ్చి మనకి చెప్తారు, నన్ను జ్ఞాపకం చేయండి అని. నన్ను జ్ఞాపకం చేయండి. అరే, ఏ విధంగా అయితే నేను బింది ఆత్మ, మనం అందరం బింది ఆత్మలం. అదే విధంగా నువ్వు కూడా బింది ఆత్మ. నీ ఆత్మని మేమెందుకు జ్ఞాపకం చేయాలి? మేము మా ఆత్మనే జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది కదా. ఎవ్వడానికైతే ఇద్దరం బిందు బిందు ఒకలాగే ఉన్నాం కదా. నువ్వు మెరిసేటువంటి నక్షత్రానివే, మేము మెరిసేటువంటి నక్షత్రాలమే. మరి నేను నిన్ను జ్ఞాపకం చేసి అభోక్తగా ఎలా అయిపోతాను? నిర్మోహిగా ఎలా తయారవుతాను? అయితే చెప్పారు అవ్వడానికి, అవ్వడానికైతే రెండు ఆత్మలు బిందువులే, పరంపిత పరమాత్మ యొక్క ఆత్మ మరియు మన ఆత్మ రెండు బిందువులే. కాని ఆ జ్యోతి బిందు ఈ సృష్టి మీదకు వచ్చి హీరో పాత్రదారులో ప్రవేశిస్తారు. ఏమిటి, ప్రవేశించిన తర్వాత శరీరధారిగా అయిపోతారు? ఏ విధంగా అయితే భూత ప్రేతాలు ప్రవేశిస్తాయి కదా, అదే విధంగా అతను కూడా ప్రవేశిస్తారు. గీతలో కూడా రాయబడింది ప్రవేశ్టుం. నేను ప్రవేశించే యోగ్యుడను. అతనిలో ప్రవేశించి అతని కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తారు. ఎవరి కర్మేంద్రియాల ద్వారా? హీరో పాత్రధారైన రామునిలో ప్రవేశించి. మరెవరిలో అయితే ప్రవేశించారో అతన్ని మొత్తం సృష్టికి తండ్రిగా చెప్పడం జరుగుతుంది. ఎవరు? రామ్ బాప్. మొత్తం ప్రపంచం యొక్క మనిషి సృష్టి యొక్క తండ్రిలో ప్రవేశించి అతను మనకి కర్మ చేయడం నేర్పిస్తారు. ఏ విధంగా కర్మ చేయాలి అని.
వికర్మ మన విపరీత కర్మ ఈ గతి
కర్మ అకర్మ వికర్మ అంటే విపరీత కర్మల యొక్క గతిని అర్థం చేయిస్తారు. ఇటువంటి కర్మలు చేస్తే ఇటువంటి ఫలితం లభిస్తుంది, అటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితం లభిస్తుంది అని మొత్తం వృత్తాంతం అంతా చెప్తారు. మరియు చేసి కూడా చూపిస్తారు. ఏమిటి, కర్మ చేసి కూడా చూపిస్తారు మరియు చెప్తారు కూడా. చెప్పిన తర్వాత అర్థం చేయించిన తర్వాత కర్మ కరికి కర్మ చేసి చూపించిన తర్వాత కూడా ఎప్పుడైతే మనం పరివర్తన కాము, మరి అప్పుడు భయంకర రూపాన్ని ధారణ చేస్తారు. ఏమిటి, భయంకర రూపాన్ని ధారణ చేస్తారు. మరి జబర్దస్తిగా మన చేత కర్మ చేయిస్తారు. ఏమిటి, ఒకవేళ ఈ విధంగా మీరు ఒప్పుకోనట్లయితే సహజమైన పద్ధతిలో ఏదో ఒక పద్ధతి ద్వారా ఏదైతే మనం దేహదారులతో మోహ మమకారాలని పెంచుకుంటూ వచ్చామో, మోహం వలన దేహదారులు జ్ఞాపకం వస్తారు కదా, దేహం యొక్క పదార్థాలు జ్ఞాపకం వస్తాయి కదా, ఎవరికైనా రసగుల్లా బాగా నచ్చిందనుకోండి, వాళ్ళ జీవితంలో ఎప్పుడు దొంగతనం చేసి ఉండకపోవచ్చు, కానీ రసగుల్లా కనిపించింది అంటే చూసారంటే వెంటనే దొంగలించేస్తారు. దేహం నుండి, దేహం యొక్క సంబంధీకుల నుండి, దేహం యొక్క పదార్థాల నుండి మోహాన్ని నష్టం చేయించడానికి ఆయన వస్తారు. ఎప్పుడైతే ఈ మోహ మమకారం అనేది తొలగిపోతుందో అప్పుడు ఆత్మ నిర్లిప్తం అయిపోతుంది, మరి ఆత్మకి ఇంకా ఎవరి జ్ఞాపకం అన్నది రాదు. మరి ఎప్పుడైతే ఎవరి జ్ఞాపకం రాదో అప్పుడు మరి ఆత్మ ఈ శరీరం అనేటువంటి మట్టి వైపుకి వెళ్తుందా, మట్టితో తయారు చేయబడినటువంటి శరీరం ఏదైతే ఉందో దాని వైపు వెళ్తుందా లేక పైకి వెళ్తుందా, శాంతిధామానికి వెళ్తుంది.
శాంతిధామ
శాంతిధామ నుండైతే ఏ దూరదేశం నుండైతే అతను వచ్చారో మరలా అదే శాంతిధామానికి అదే దూరదేశానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అందుకే పాట ఏమన్నారుచింది, దూరదేశంలో ఉండే అతను పరాయ దేశంలోకి వచ్చారు అని. పరాయ దేశం అంటే దేహం అనేటువంటి ప్రపంచంలో. పరాయ అంటే ఎవరి దేశం ఇది? రామలీల ఆడినప్పుడు రావణుణ్ణి చాలా పెద్దగా చూపిస్తారు. మరి రాముణ్ణి చిన్నగా చూపిస్తారు. అంటే రాముడయ్యారు ఆత్మాభిమాని. మరి రావణుడయ్యారు దేహాభిమాని. అతనికి దేహం యొక్క అభిమానం ఉన్నది. ఏ విధంగా అయితే ఎవరైనా వ్యక్తి కోటీశ్వరుడో అరప్పతో అయ్యుంటే మరి అతనికి ఏంటి జ్ఞాపకం వస్తుంది? తనకున్న తన దగ్గర ఉన్నటువంటి కోట్ల ధనం, అరబ్ ధనం జ్ఞాపకం వస్తుంది. అదే విధంగా రావణుడు ఎవరైతే ఉన్నారో అతను దేహాభిమాని. దైహిక ప్రపంచంలో, దేహం యొక్క సంబంధీకుల ప్రపంచంలో, దైహిక పదార్థాల యొక్క ప్రపంచంలో సదా లవలీనమై ఉండేవారు, మస్తులో ఉండేవారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ విషయాల్ని రావణుడు ఒప్పుకోరు. స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అనే విషయాల్ని రావణుడు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకునేది నేనే భగవంతుణ్ణి అని. వేరేగా ఎవరో భగవంతుడు అనేవారు ఉండరు అని అంటారు. మరియు నేనే ఈ ప్రపంచంలో స్వర్గాన్ని లేక సుఖాన్ని చేసేవాణ్ణి అని. భలే ప్రపంచం అంతా ఏడుస్తూ ఉంటుంది, అయినప్పటికీ కూడా రావణుడికి అహంకారం ఉంటుంది, నేనే అంతా చేసేవాడిని అని. దేహం యొక్క అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది. అది అతని యొక్క దేశం. దేహం మరియు దేహం యొక్క సంబంధీకుల యొక్క దేశం. దానిలోనే ఈరోజు మనం అందరం చిక్కుకుని ఉన్నాం. ఏ ప్రపంచంలో చిక్కుకుని ఉన్నాం? రావణుని యొక్క ప్రపంచంలో చిక్కుకుని ఉన్నాం. మరిప్పుడు ఈ రావణుడి యొక్క ప్రపంచం నుండి, ఏడిపించే వారి ప్రపంచం నుండి, ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారు. ఎవరంటే విదేహి. ఆ తండ్రి ఏమిటి? రావణుడికేమో దేహం ఉంది, మరి అతనికి, అతనేమో విదేహి. అతనికి తన దేహం లేనే లేదు. ఆయన వచ్చేది కూడా ఏ ధామం నుండి? అక్కడ దేహం అనేది ఉండదు. పరంధామంలో లేక శాంతిధామంలో అక్కడ బిందు బిందువులైనటువంటి ఆత్మలుంటాయి, కానీ దేహం ఉండదు. మరి దేహం దేంతో తయారవుతుంది? పంచతత్వాలతో, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచతత్వాల యొక్క సమూహంతో ఈ దేహం తయారైంది. మరి ఆ దేహం పరంధామంలో అయితే ఉండదు. అయితే అటువంటి దేశానికి తీసుకువెళ్ళడాని కొరకు అతను దేహం నుండి ఆత్మ యొక్క వ్యామోహాన్ని తొలగిస్తారు. జన్మ జన్మాంతరాలు మనం ఏం చేస్తూ వచ్చాం? ఒక శరీరం వదిలింది, వదిలేము. ఆ శరీరం వదిలిపెట్టక ముందే నాలుగైదు నెలల ముందే ఎవరిదైనా శరీరం వదిలిపెడతారు కదా, ఆ శరీరం వదిలిపెట్టే నాలుగైదు నెలల ముందు నుండే ఆ ఆత్మ యొక్క గర్భపిండం ఎవరో ఒక మాత యొక్క పొట్టలో తయారవుతుంది. అతని ఇల్లు మొదటి నుండే తయారైపోయింది. అతనికి ఆ వస్త్రం, శరీర రూపీ వస్త్రం మొదటి నుండే తయారైపోతుంది. అయితే మరి ఆత్మకి ఈ శరీరంతో అంతలాగా మోహం అన్నది జన్మ జన్మాంతరాల నుండి ఇమిడి ఉంది. ఆ వ్యామోహాన్ని తెంచడానికే పరమాత్మ ఈ సృష్టి మీదకి వస్తారు. ఒకవేళ ఈ వ్యామోహమే కనుక తొలగిపోయినట్లయితే దేహము, దేహ సంబంధీకులు, దేహం యొక్క పదార్థాల నుంచి అప్పుడు జనన మరణ చక్రం నుండి ఆత్మ విడుదలైపోతుంది. విడుదలైతే అయిపోతుంది, కానీ ప్రతి ఆత్మ లోపల తమ యొక్క 84 జన్మల చక్రం యొక్క పాత్ర తప్పనకుండా నిండి ఉంటుంది. ఎవరైనా ఈ విధంగా అనుకోవచ్చు, సదాకాలం కోసం ఈ చక్రం నుండి విముక్తి చెందాలి అనుకోవడం అన్నది జరగదు. ఏమిటి, ఏ విధంగా అయితే సన్యాసులు చెప్తూ ఉంటారు, జన్మ మరణ చక్రం నుండి మనం విడుదలవుతామని, విముక్తి చెందుతామని. కానీ సదాకాలం కోసం ఎవరు విముక్తి చెందలేరు. ఒకవేళ సదాకాలం కోసం ఎవరైనా విముక్తులై ఉంటే మరి శాస్త్రాల్లో ఈ విధంగా ఎందుకు రాశారు? కల్పకల్పం ప్రభు అవతరిస్తారు అని. ప్రతి కల్పంలో భగవంతుడు వచ్చి సృష్టిలో జన్మ తీసుకుంటారని. అరే, స్వయం ఆత్మ గురించి అయితే అంటారు మేము జన్మ జన్మల కోసం ఈ చక్రం నుండి విముక్తి అయిపోతామని. మరి భగవంతుడి కోసం కల్పకల్పం ఈ సృష్టి మీదకి వచ్చి జన్మ తీసుకుంటారని. మరి ఇలా అయితే పెద్దెవరయ్యారు? ఆత్మ సదాకాలం కోసం ముక్తి అయిపోతుంది. మరి పరమాత్మ సదాకాలం కోసం ఈ ప్రపంచంలో వచ్చి నాగ్రగణ అంటే ముఖస్తుతి చేయుట అని అర్థం. మరి పెద్దెవరయ్యారు? ఆత్మ పెద్ద అయిందా లేక పరమాత్మ పెద్ద అయ్యారా? మరి ఆత్మ పెద్దదైపోయింది, ఇదేమి సరైన విషయం కాదు. ఆత్మలో అయితే జన్మ జన్మాంతరాల యొక్క సుఖ దుఃఖాల యొక్క పాత్ర అందులో ఇమిడి ఉంది. అయితే దుఃఖం నుండి ఆత్మలందరినీ విముక్తి చేసి పరమాత్మ పరంధామానికి తీసుకువెళ్తారు, కానీ ఆ ఆత్మలో కూడా ఆ పాత్ర అన్నది నిండి ఉంది. ఆత్మలో కూడా సుఖ దుఃఖాల యొక్క పాత్ర నిండి ఉంది, కానీ ఎప్పుడెప్పుడైతే మొట్టమొదట పరంధామ నుండి సృష్టి మీదకి వస్తుందో అప్పుడు సుఖం యొక్క పాత్రనే అనుభవిస్తుంది. ఏ ఆత్మగా అయినా సరే భగవంతుడు వచ్చారు అంటే అందరి ఆత్మల్ని ఈ దుఃఖం యొక్క సంబంధం నుండి తొలగించి అందరినీ తీసుకుని వెళ్తారు. కలియుగ అంతిమంలో సత్యుగం యొక్క ఆదిలో దీన్నే పురుషోత్తమ సంగమయుగం అని అంటారు. తీసుకుని అయితే వెళ్తారు, కానీ ప్రతి ఒక్క ఆత్మలో ఏదైతే పాత్ర నిండి ఉన్నదో సుఖ దుఃఖాల యొక్క పాత్ర ఏదైతే నిండి ఉన్నదో అది అభినయించడానికి ప్రతి ఆత్మకి సృష్టి మీదకి రావాల్సి పడుతుంది. మరి ఏ ఆత్మలైతే మొట్టమొదటే వస్తాయో సృష్టి మీదకి అవి చాలా ఎక్కువ సమయం వరకు సుఖాన్ని భోగిస్తాయి. మరి ఏ ఆత్మలైతే ఎంత లేటుగా ఈ సృష్టి మీదకి వస్తాయో అవి అంతగానే సుఖం తక్కువ అనుభవం చేస్తాయి, దుఃఖాన్ని ఎక్కువ అనుభవం చేస్తాయి. అయినప్పటికీ సుఖం ప్రతి ఒక్క ఆత్మకి లభిస్తుంది మొట్టమొదట్లో. భలే కలియుగ అంతిమంలో ఇప్పటికీ ఆత్మలు దిగుతూ ఉండొచ్చు, కానీ ఈ దిగేటువంటి ఆత్మలు ఒక్క జన్మ తీసుకునేవైనా అవ్వండింది. సగం సమయం సుఖం అనుభవిస్తాయి, సగం సమయం దుఃఖం అనుభవిస్తాయి ఒక్క జన్మలోనే. సుఖ దుఃఖాల నుండి సదాకాలం కోసం ముక్తి అయ్యేటువంటి ఆత్మ ఒక్కటి కూడా లేదు. ఏ విధంగా అయితే రికార్డు ఉంటుంది కదా, ఏ విధంగా అయితే టేప్ లోపల రికార్డు ఉంటుందో లేకపోతే సీడీ ఏదైతే ఉంటుందో అందులో పాత్ర నిండి ఉంటుంది. దాన్ని ప్లే చేసినప్పుడు అవే అవే పాటలు వస్తాయి. వేరే పాటలు అందులో రావు. రెండో సీడీని తీసుకుని వేయండి, ప్లే చేయండి, అందులో ఏవే పాటలు ఉన్నాయో అవే వస్తాయి. వేరే పాటలు మోగవు రావు. అలాగే మూడో సీడీ తీసుకోండి లేక వేరే ఏదైనా సీడీ తీసుకోండి, అందులో ఏదైతే నిండుందో అదే మోగుతుంది కానీ మరొకటి మోగదు. అదే విధంగా బిందు 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 మన ఆత్మలందరిలోని ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇంత పెద్ద అద్భుతం ఇది. అంటారు ఇది భగవంతుడి యొక్క లీల అని, అద్భుతం అని. ఒకవేళ భగవంతుడి యొక్క లీల అయినట్లయితే మరి భగవంతుడు ఎప్పుడు చేశారు అనే ప్రశ్న వస్తుంది. అలాంటి విషయం ఏమి లేదు ఇందులో, తయారు చేసే విషయం ఏమీ లేదు. ఆ రికార్డులో అయితే ఆ టేప్ అవనండి, ఆ సీడీ అవనండి, ఆ రికార్డ్ అవనండి, అవి తయారు చేయబడతాయి. కానీ ఈ ఆత్మ ఎప్పుడు తయారు చేయబడదు. ఇది అనాది అవినాశిగా ఉన్నటువంటి ఆత్మ. ఒకవేళ ఆత్మని తయారు చేయడం జరిగినట్లయితే ఆత్మని పాడు చేయడం కూడా జరుగుతుంది. ఆత్మ తయారైనట్లయితే ఆత్మ పాడు చేయడం కూడా జరుగుతుంది. ఆత్మ తయారు చేయబడదు, ఆత్మ పాడు చేయబడదు. అందుకే ఆత్మని అవినాశి అని చెప్పడం జరుగుతుంది. అవినాశి ఆత్మలో అవినాశి పాత్ర అన్నది ఇమిడి ఉంది. ఇది మనుష్యాత్మల యొక్క విషయమే కాదు. ఏవైతే ఏవైతే క్రిమి కీట పశు పక్షి పతంగాలున్నాయో అన్నిటిలో వాటి వాటి పాత్ర అన్నది నిండి ఉంది. ఏమిటి, ఎలాంటి ఆత్మ ఏదీ లేదు, దేనిలో అయితే ఏ పాత్రలు నిండి లేనటువంటిది. అరే ఆత్మల యొక్క విషయాన్నే వదిలిపెట్టండి, ఈ ఏవైతే మట్టి యొక్క కణకణాలున్నాయో ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఆ కణానికి పాత్ర చేయాల్సి ఉంటుందో ఎనభై నాలుగు చక్రంలో ఎలా అయితే మన ఆత్మలు పాత్ర వేసామో అదే విధంగా ఆ మట్టి గణం కూడా 5000 సంవత్సరాల డ్రామాలో అదే విధంగా ఎక్కడెక్కడ ఎలా ఎలా పాత్ర వేసుకుంటూ వచ్చి ఎక్కడికి చేరాలో మళ్ళా అక్కడికే చేరుకుంటుంది. అర్థమైందా ఏంటి? ఈ చీమలు ఏవైతే ఉన్నాయో ఈ చీమల యొక్క ఆత్మ కూడా 5000 సంవత్సరాల పాత్ర వేసిన తర్వాత మరలా ఇక్కడికే వచ్చి ఈ విధంగానే రావడం పోవడం అన్నది చేస్తుంది.
ఆత్మ
5,000 సంవత్సరాల క్రితం కూడా ఈ చీమలు ఇదే గోడ పైన ఇదే విధంగా రావడం పోవడం చేశాయి. అంతలా నిశ్చితమైన పాత్ర నిండి ఉన్నది. చైతన్య ఆత్మలో కూడా పాత్ర నిండి ఉన్నది, అదే విధంగా కణ కణంలోని కూడా వాటి వాటి పాత్ర అన్నది నిండి ఉన్నది. ఎంత అద్భుతమైన విషయాలు ఇవి. ఇటువంటి విషయాలు కేవలం పరంపిత పరమాత్మ శివుడు తప్పిస్తే మరి ఎవ్వరూ కూడా ఈ సృష్టి మీదకి వచ్చి ఇలాంటి విషయాలు వినిపించరు. మరి అటువంటప్పుడు ఎంత ధ్యానం ఇవ్వాలి విషయాలపైన. ఇంత దూరదేశం నుండి వచ్చినటువంటి పరమాత్మ శివుడు మన కళ్యాణం కోసం వచ్చారు. మొదట ఈ చీమలకు కళ్యాణం చేస్తారా లేక మన కళ్యాణం చేస్తారా? ఎందుకు మన కళ్యాణం ఎందుకు చేస్తారు? ఈ చీమలకు ఎందుకు కళ్యాణం చేయరు? ఎవరో అన్నారు తండ్రి పిల్లల కోసమే వచ్చారు కదా అని. అంటే బాబా అంటున్నారు ఈ చీమలు పిల్లలు కారా ఏంటి? ఎవరో అన్నారు మనుషుల యొక్క పిత తండ్రి కదా ఆయన. అంటే మనుషుల పిత ఆత్మలకి తండ్రి కాదా ఏంటి ఆయన? ఆత్మల యొక్క తండ్రి బిందువు. అంటే బాబా అంటున్నారు ఆత్మల యొక్క తండ్రి బిందువా? బింది బింది ఆత్మల యొక్క తండ్రి దూరదేశం నుండి వచ్చారా లేక మనుషుల యొక్క తండ్రి దూరదేశం నుండి వచ్చారా? దూరదేశం నుండి ఎవరు వచ్చారు? దూరదేశం నుండి అయితే జ్యోతిర్బిందువే వచ్చారు కదా. మరి అతని విషయమే కదా ఇప్పుడు నడుస్తోంది. దూరదేశం నుండి వచ్చినటువంటి తండ్రి ఎవరైతే వచ్చారో ఆయన మనుషులకే వచ్చి కళ్యాణం ఎందుకు చేస్తారు? ఈ క్రిమి కీటకాల యొక్క కళ్యాణం ఎందుకు చేయరు ముందరా? అవి కూడా ఆత్మలే కదా. అవి కూడా ఆత్మలే కదా. చీమలకి ఒక్కసారి వేలుతో ఇలా అనండి, వాటి చేతులు కాళ్ళు విలవిల్లాడతాయా లేదా? వాటికి దుఃఖం ఉండదా? సుఖ దుఃఖం అయితే వాటికి ఉంటుంది. మరి వాటి కళ్యాణం ఎందుకు చేయరు? మన వెనకాటలు ఎందుకు పడి ఉన్నారాయన? ఎందుకు వెనకబడి ఉన్నారంటే మన వెనకాతల ప్రతి ఆత్మలో నంబర్ వారీగా మనసు బుద్ధి అన్నది ఉంటుంది. ఏమిటి? ప్రతి ఆత్మలో నంబర్ వారీగా మనసు బుద్ధి అన్నది ఉంటుంది. కొన్ని ఆత్మల్లో తీక్షణ బుద్ధి ఉంటుంది, మరికొన్ని ఆత్మల్లో మంద బుద్ధి ఉంటుంది. ఈ వృక్షాలు మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఆత్మ ఉంటుంది. వీటిది జడత్వమై బుద్ధి. ఏదైనా వృక్షాన్ని కొమ్మలన్నీ కట్ చేసేయండి, లేక ఒక సగం భాగాన్నే ఖండించండి, మిగతా భాగం ఏదైతే ఉందో అది వడిలిపోవడం మొదలవుతుంది. వడిలిపోతుంది కదా, అదే విధంగా అవి జడత్వమయమైనటువంటి బుద్ధి కలిగినవి. మనం చైతన్యమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళం. మనుషులు ఎవరైతే ఉన్నారో అన్ని ప్రాణంలోకి అందరికంటే శ్రేష్టమైన వారు. ఏమిటి జంతువుల్లో మనుషుల్లో తేడా? ఏమిటి జంతువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా బుద్ధిని నడిపించవు. జంతువులు అంతలాగా మనసు బుద్ధిని ఉపయోగించవు, కాని మనుషుల యొక్క బుద్ధి చాలా తీక్షణంగా ఉంటుంది. మరి భగవంతుడిని బుద్ధిమంతులకు కూడా బుద్ధిమంతుడు అని చెప్పడం జరుగుతుంది. ఏమిటి ప్రపంచంలో ఎవరెవరైతే బుద్ధిమంతులైనటువంటి మనుషులున్నారో వాళ్ళందరికీ తండ్రి ఎవరు? పరంపిత పరమాత్మ. మరి ఎవరైతే బుద్ధిమంతులున్నారో ఆయన బుద్ధిమంతుల యొక్క కళ్యాణం ముందు చేస్తారా, లేక బుద్ధిహీనుల యొక్క కళ్యాణం ముందు చేస్తారా? బుద్ధిమంతుడు బుద్ధిమంతుల యొక్క కళ్యాణం మొదటి చేస్తారు. ఈ చీమలున్నాయే, ఈ చీమల్లో నల్ల చీమలు కూడా రానియండి, అందులో ఈ ఎర్ర చీమల్లో ఏదైనా ఒక చీమ పడిపోనండి చనిపోయి. నల్ల చీమ కింద పడి ఎర్ర చీమ కింద పడింది అనుకోండి, అయితే ఈ నల్లని చీమలు ఏ చీమని తీసుకుని వెళ్తాయి? నల్ల చీమని తీసుకుని వెళ్తాయి. ఎర్ర చీమల్ని వదిలిపెడతాయి. ఇది ప్రపంచం యొక్క గతి. ఇది ఏమిటి? ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల జాతికి జాతిని గుర్తిస్తారు, తెలుసుకుంటారు, వాళ్లకే సపోర్ట్ చేస్తారు.
భగవాన్ జో హే బుద్ధిమాన్ కి బుద్ధి హే తో వో భీ శక్తి పర్ ఆకర్ కి జో బుద్ధిమాన్ బాప్ కే బుద్ధిమాన్ బచ్చే హే అంటే మనుష్య ఆత్మ హే ఉనకా పేరు కల్యాణం.
ఏమిటి? భగవంతుడు కూడా వచ్చి బుద్ధిమంతులైనటువంటి ఎవరైతే మనుషులున్నారో వాళ్ల యొక్క కళ్యాణం వచ్చి చేస్తారు.
బుద్ధిమాన్ మనుష్యో కళ్యాణం మనుష్యోకి ఆధార పడతారు కళ్యాణం.
బుద్ధిమంతులైన మనుషుల కళ్యాణం అయిపోతే వాళ్ల ఆధారంగా మిగతా ఆత్మల యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గానే అందరి ఆత్మల యొక్క కళ్యాణం జరిగిపోతుంది. వారి యొక్క సాంగత్యపు రంగు ద్వారా ఏ విధంగా అయితే మనుషులున్నారు, మనుషులు ఎక్కడుంటారు? పట్టణాల్లో గ్రామాల్లో ఉంటారు. మరి అడవుల్లో జంతువులు ఉంటాయి.
జంగల్ కి జానవర్ జ్యాదా బీమార్ పడతే యా మనుష్య జ్యాదా బీమార్ పడతాయి?
అడవిలో ఉన్నటువంటి జంతువులు ఎక్కువ అనారోగ్యం అవుతున్నాయా లేక మనుషులు ఎక్కువ అనారోగ్యవంతులు అవుతున్నారా? మనుషులు జాదా మనుషులు ఎక్కువగా అనారోగ్యవంతులు అవుతున్నారు. అదే అడవిలో ఉన్నటువంటి ఆవు, ఎద్దు, గేదెల్ని మనిషి తీసుకుని వస్తారు పట్టుకుని పట్టణాల్లో.
జంగల్ కి అందర్ రహనే వాలే జానవరో కి ముకాబలే జ్యాదా బీమార్ పడతే హై యా కమ్ బీమార్ పడతే?
మరి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవి అడవుల్లో ఉన్నటువంటి జంతువుల కంటే ఎక్కువగా అనారోగ్యం అవుతున్నాయా లేక తక్కువ అనారోగ్యం అవుతున్నాయా?
జ్యాదా బీమార్ పడతాయి.
ఎక్కువ అనారోగ్యం అవుతున్నాయి. ఎందువల్ల? సాంగత్యపు రంగు వాటికి అంటుకుంది.
భగవాన్ ఆఖరికి ప్రాణి
అయితే ఇదే విషయం. ఇక్కడ భగవంతుడు వచ్చి శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రాణి ఎవరైతే ఉన్నారో వాళ్ల కళ్యాణం చేస్తారు.
వైబ్రేషన్ బుద్ధి కి వైబ్రేషన్ దృష్టి కి వృత్తి దునియాకి సారి ప్రాణుల కళ్యాణం.
ఎప్పుడైతే వారి కళ్యాణం జరుగుతుందో
బుద్ధికి వైబ్రేషన్ బుద్ధికి వైబ్రేషన్ దృష్టి కి వృత్తి దునియాకి సారి ప్రాణుల కళ్యాణం.
ఎప్పుడైతే మనుషుల యొక్క వైబ్రేషన్ల యొక్క పవర్ వల్ల, దృష్టి యొక్క తరంగాల వల్ల మిగతా ఆత్మల యొక్క కళ్యాణం అనేది జరిగిపోతుంది. అందువల్ల భగవంతుడు పక్షపాతం చేస్తారు అని అనకూడదు. మనుషులతో ఏమో పక్షపాతం చేసేసారు, జంతువులకేమో వాటికి ఏమి ఇవ్వలేదు.
జ్ఞానం
ఒకవేళ జంతువులకి జ్ఞానం వినిపించినా సరే అవి వింటాయా ఏమిటి? అవి విననే విను. ఎవరైతే మనిషి ఉన్నారో ఆయన అన్నిటికంటే బుద్ధిమంతుడైనటువంటి ప్రాణి, బుద్ధిశాలి ప్రాణి. అన్ని ప్రాణుల్లోకి ఉత్తమ ప్రాణి మనిషి. మరియు మనుషులకి ఎంతైతే ఇంద్రియాలున్నాయో, ఎన్నైతే ఇంద్రియాలున్నాయో, అన్ని ఇంద్రియాలు సుఖము దుఃఖం అనుభవించడానికి మరి ఏ ప్రాణుల్లోని లేవు. ఆ ప్రాణులు ఇంద్రియాలు తక్కువ ఉన్న కారణంగా సుఖాన్ని తక్కువ అనుభవిస్తాయి, దుఃఖాన్ని తక్కువ అనుభవిస్తాయి. కాని మనం మనకి ఇంద్రియాలు ఎక్కువ ఉన్న కారణంగా ఆ ఇంద్రియాల ద్వారా సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తాం, దుఃఖాన్ని ఎక్కువ అనుభవిస్తాం. అయితే పద్ధతి ఏం చెప్తున్నారు వచ్చి? ఆత్మకి ఈ దుఃఖ ప్రపంచం నుంచి విడుదల చేసేటువంటి పద్ధతి ఏదొచ్చి చెప్తున్నారాయన? తమ ఆత్మని శక్తిశాలిగా తయారు చేసుకోండి. ఏమిటి? మనసు బుద్ధి రూపి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? శక్తిశాలిగా తయారు చేయాలి. ఎంత శక్తిశాలిగా తయారు చేసుకుంటామో అంతగా ఆత్మ జన్మ జన్మాంతరాలు సుఖాన్ని అనుభవం చేస్తుంది. జన్మ జన్మాంతరాలు సుఖం బాగా అనుభవించడానికి ఆత్మని శక్తిశాలిగా తయారు చేసుకోవడం అనేది చాలా తప్పనిసరి. మరి ఒకే జన్మలో వచ్చి అయినా తయారు చేస్తారు? ఇలా అనుకోకండి, మరే జన్మలో అయినా వస్తారు, లేకపోతే మరోసారి వస్తారు అని అనుకోకండి. సత్యుగంలో వచ్చేస్తారు, త్రేతాయుగంలో వచ్చేస్తారు, ద్వాపరయుగంలో వచ్చేస్తారు అని అనుకోకండి. లేదు, కలియుగం యొక్క అంతిమం మరియు సత్యుగం యొక్క ఆది యొక్క మధ్య సమయం సంగమ యుగంలోనే ఒక్కసారే వస్తారు. వచ్చి ఏమని చెప్తారు? నన్ను జ్ఞాపకం చేయండి. నన్ను జ్ఞాపకం చేయండి అంటే బిందువుని జ్ఞాపకం చేయమనా? నన్ను జ్ఞాపకం చేయండి అంటే ఏమిటి జ్ఞాపకం చేయమని? బిందువు అయినటువంటి నన్ను ఏ సాకార రూపంలో అయితే వచ్చానో అందులో నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్తారు.
अगर वो निराकार हिंदू को ही याद करेंगे तो आत्मा बिना शरीर के कुछ कर नहीं पाती।
ఒకవేళ బిందువైన నన్నొక్కరినే జ్ఞాపకం చేసినట్లయితే ఆత్మ శరీరం లేకుండా ఏ పని చేయలేదు. శరీరం ధారణ చేస్తేనే ఏదైనా పని జరుగుతుంది. అతను కూడా శరీరంలో ప్రవేశించి మొత్తం పనులన్నీ చేస్తారు. నోటి ద్వారా జ్ఞానం వినిపిస్తారు, అతనిలో ప్రవేశించి దృష్టి ద్వారా సృష్టిని పూర్తిగా పరివర్తన చేస్తారు. మనిషి యొక్క ఉద్ధారం ఎప్పుడైతే అవుతుందో ఆ మనిషి యొక్క ఉద్ధారం ద్వారా మొత్తం సృష్టి యొక్క ఉద్ధారం అన్నది జరుగుతుంది. అలాని కేవలం ఆయన దృష్టి ద్వారానే సృష్టిని పరివర్తన చేస్తారని కూడా అనుకోకండి. కాదు, ఏవైతే కర్మేంద్రియాలు ఉన్నాయో అన్ని కర్మేంద్రియాల ద్వారా కర్మ అయితే చేస్తారు కదా. వచ్చినప్పుడు పిల్లలతో పాటు కర్మ చేస్తారా చేయరా? చేస్తారు. భోజనం అది చేస్తారా లేదా? అరే మరి అతనైతే అభోక్త, భోజనం ఎలా చేస్తారు? సాకారంలో వచ్చినప్పుడు నీతోనే తింటాం, నీతోనే ఆడుకుంటాం, నీతోనే శ్వాస శ్వాస నిభాయిస్తాం. తోడులో ఉంటాము, తోడులో తింటాము, తోడులోనే వెళ్తాం. ఈ ప్రతిజ్ఞ తీసుకుని ఆయన వస్తారు. అయితే మరి అతనితో అందరూ ఒకే విధంగా అనుభవం చేస్తారా లేక నెంబర్ వారీగా అనుభవం చేస్తారా? ఎవరు ఏ విధంగా అయితే స్మృతి చేసే పురుషార్థం చేస్తారో వారు అదే రీతిలో అనుభవం చేస్తారు. ఒకవేళ తీక్షణమైన స్మృతి చేసినట్లయితే చాలా అనుభవం చేయగలరు ఆ సాకార తండ్రితో. తక్కువగా తండ్రిని స్మృతి చేసినట్లయితే తక్కువగా అనుభవం చేస్తారు. అయితే ఇది నంబర్ వారీగా పురుషార్థం పైన ఆధారపడి ఉంది. కొన్ని ఆత్మలైతే చాలా తీక్షణంగా వెళ్ళిపోతాయి.